अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दस्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्यावृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्याम् పార్వతీ కళ్యాణ ఘట్ట ప్రారంభంలో మనం కొన్ని విశేషాలను నిన్న చెప్పుకున్నాం. పార్వతీ కళ్యాణం అంటే ఎన్ని కష్టాలు ఉంటాయి మాటల. అమ్మవారు పార్వతి పుట్టింది, ఈశ్వరుడేమో హిమాలయ పర్వతాలలో యోగిగా దీక్షా కంకణధారి అయి తపస్సు చేస్తున్నాడు. అమ్మవారు రకరకాలుగా ఆయన్ని పూజిస్తూనే ఉంది. రోజు మంచి మంచి దండలు, ఇలా పెద్ద పెద్ద దండలు, సువాసనతో కూడినటువంటి మల్లె పువ్వులు మొదలైనటువంటి వాటితో ఆయన మెడలో దండ గుచ్చి వేస్తూనే ఉంది. అయినా ఆయన మాత్రం కన్ను విప్పి పొరపాటును కూడా పార్వతిని చూసేవాడు కాదు. మహాయోగ నిష్ఠలో ఉన్నాడు ఆయన. వైరాగ్యము, ధ్యాన నిష్ట ఇవి కలిగినటువంటి వాళ్ళ తపస్సు ఎలా ఉంటుందో శివుడు చూపించాడు. ఆయన పరమాత్ముడు కాబట్టి అంత లీనమైపోయాడు అనుకోండి. సహజంగా ధ్యానమగ్నులై ఉన్న వాళ్ళకి కంటి ఎదురుగుండా ఏం జరుగుతున్నా తెలియదు. కళ్ళు తెరిచి అలా చూస్తూనే ఉంటారు, కానీ వాళ్ళకి ఈ ప్రపంచంతో సంబంధం ఉండదు. దీనికే నిష్ఠ అని పేరు. నిష్ఠగా జపం చెయ్యి అంటే చాలామందికి తెలియక నిష్ఠ అంటే ఏదో చెంబు నీళ్ళు వేసుకోవడం, ఆ కాఫీ తాగిన చెయ్యేమో నేల మీద అంట్లు నీళ్ళల్లో ఇలా చెయ్యటి కడుక్కోవడం ఇది అనుకుంటున్నారు వాళ్ళు. అది నిష్ఠ కాదు, అది ఊరికే అది భ్రమ. నిష్ఠ అంటే నీ ఎదురుగుండా ప్రపంచం తల్లకిందులవుతున్నా జపం చేస్తున్నప్పుడు ఈ జపము, జప మంత్రము, జప అధిష్టాన దేవత తప్ప ఇంకేమీ కనపడకూడదు. నీవు పురాణం వింటున్నప్పుడు నీకు ఆ పురాణంలో ఉన్న మాటల చెవిలోకి వెళ్ళి బుద్ధిలోకి కూర్చోవాలి తప్ప ఇంకా ఏ దాని మీదకి దృష్టి వెళ్ళకూడదు. అలా వెళ్ళగలిగితే దానిని నిష్ఠ అంటారు. అది స్థాయికి వెడితే గరిష్టము అన్నాం, అందుకే నిష్ఠాగరిష్ఠుడు. వాడు తాను చేసే పని మీద తప్ప మరి దేని మీద దృష్టి లేనివాడు. అలా ఉన్నాడు పరమాత్మ. ఈలోపు తారకాసురుడి వల్ల లోకాలన్నీ అల్లకల్లోలమైపోయి దేవతలంతా బ్రహ్మ దగ్గర మొరపెడితే బ్రహ్మగారు ఇప్పుడు మీరు చేసే పని ఒకటే, మన్మధుణ్ణి ప్రయోగించండి అన్నాడు. మన్మధుడి అస్త్రాలకి ఎవరైనా లొంగవలసిందే, కాబట్టి మన్మధుణ్ణి ప్రేరేపించండి అనగానే ఇంద్రుడు మన్మధుణ్ణి పిలిచి, అబ్బాయి ఇంతకు పూర్వం మహానుభావులైన ఋషులు తపస్సు చేసినప్పుడు వాళ్ళ తపశ్శక్తితో నా ఇంద్ర పదవిని ఎక్కడ లాక్కుంటారోనని భయపడి నేను నిన్ను పంపించేవాణ్ణి. నువ్వు మహర్షుల మీద పుష్పబాణాలు ప్రయోగించేవి. నీ ప్రయోగం వల్ల, పుష్పబాణాల వల్ల ఋషులు తపస్సుని విడిచిపెట్టి అప్సరసల వెంటబడ్డారు. వాళ్ళ తపస్సు అంతా భ్రష్టమైపోయింది. ఎంత గొప్పవాడైనా దేనికి లొంగనివాడు కూడా నీ పూలబాణాలకు లొంగిపోతాడు. చావడానికి సిద్ధంగా మంచం మీద ఉన్నవాడు కూడా నువ్వు గనక ఒక్క ప్రయోగం చేసావంటే వెంటనే మంచం మీద నుంచి లేచి పునర్వివాహానికి సిద్ధపడిపోతాడు. అంత శక్తి కేవలం నీ దగ్గర మాత్రమే ఉంది. ఈశ్వరుడు ప్రస్తుతం యోగనిష్టలో ఉన్నాడు. ఆయన మనస్సు మరల్చాలి, ఆయన పార్వతిని పెళ్లి చేసుకునేలా చేయాలి, నువ్వు తప్పెవరూ చేయలేవు అని బాగా పొగిడాడు. సహజంగా ఈ లోకంలో పనులు జరిగించుకోవాలంటే, మనం ఎవరి చేతనా పని చేయించుకోవాలంటే వారిని పొగడాలి. అది శాస్త్ర మర్యాద, అందులో తప్పేమీ లేదుట. ఒక వ్యక్తిని నువ్వు సొంటవి, నువ్వెందుకు పనికిరాని వాడివి అంటే చచ్చిన వాడికి మండిపోయి మర్నాడు పని చేయడు. కాబట్టి పని చేసే ముందు మాత్రం బాగా పొగడాలన్నమాట. అబ్బబ్బా ఏం పని చేసేవయ్యా నువ్వు అన్నావంటే ఒక మర్నాడు వాడు రెచ్చిపోయి పని చేసి పెడతాడు. ఈ మైకు పెట్టేవాడిని అబ్బా నీ అంత గొప్పగా మైకు పెట్టేవాడు లీడర్ పొగిడితే మర్నాడు మంచి మైకు పెడతాడు. నెమ్మగడ పడని తిట్టానుకోండి ఒళ్ళు మండిపోయి ఉన్న మైకు కూడా వాడు చేస్తాడు. ఏ పనైనా అంతే, సహజంగా వాడిని కాస్త పొగడాలి. సబ్బు బాగా రాస్తే జబ్బు కాస్త వదులుతుంది అన్నారు. అందుకని మన్మధుణ్ణి బాగా ప్రశంసించాడు ఇంద్రుడు. దాంతో పొంగిపోయి మన్మధుడు మీసం వెలివేసి పచ్చని మీసాలు ఉండేవి మన్మధునికి. మన్మధుని మీసాలు భూలోకంలో పడుచువాళ్ల మీసాలకు వల్లే నల్లగా కాకుండా, ముసలివాళ్ల మీసాలకు వల్లే తెల్లగా కాకుండా ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఆయన వాహనం కూడా చిలక, చేతిలో విల్లు చెరుకు విల్లు, బాణాలు 5, అవి పూల బాణాలు. ఆ పూల బాణాలు కూడా అరవింద వసోకంచ చోతంచ నవమల్లిక నీలోత్పలంచ పంచైతే పంచబాణస్య సాయకాహని. అరవిందం తామర పువ్వు, అశోక పుష్పం, నవమల్లిక అప్పుడే వికసించిన మల్లె పువ్వు, నీలోత్పలం నల్ల కలువ పువ్వు, ఆ తర్వాత చోత పుష్పం మామిడి పువ్వు, ఈ 5 పువ్వులు కూడా మన్మధుని బాణాలు. సాధారణంగా ఒక్క పువ్వు వేస్తే చాలు, ఒక పూల బాణం వేస్తే ఆ మాత్రానికే కట్లు తెంచుకుంటారు. రిటైర్ అయిన 50 ఏళ్ల తర్వాత కూడా వాడి మనసు మారిపోతుందన్నారు. అంచేత ఈ మన్మధుడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటే మన్మథ భస్మం చేసిన, మన్మధుణ్ణి దమనం చేసిన ఈశ్వరుణ్ణి మళ్ళీ పట్టుకోమన్నారు. ఆయన 5 బాణాలు తీసుకుని చెరకు విల్లు చేత్తో పట్టుకుని తన భార్య రతీదేవిని వెంట పెట్టుకుని ప్రయాణానికి వెళ్ళే చిలకని, కీరవాహనాన్ని సిద్ధం చేసుకుని, ఇంద్ర నీకు అభయం ఇస్తున్నాను, నా గొప్పతనాన్ని గుర్తించావు, నన్ను పొగిడావు కదా, ఇక నీ పని చేసి పెడతాను, ఎంతోమంది మహానుభావుల్ని భ్రష్టుని చేశాను, ఆఖరికి బ్రహ్మదేవుడంతటి వాణ్ణే, ఎందుకు పనికిరాకుండా చేసిన వాణ్ణి నేను, నారదుణ్ణి యోగభ్రష్టుణ్ణి చేసిన వాణ్ణి, ఈ శివుడో లెక్క ఇప్పుడే బయలుదేరుతున్నాను అన్నాడు. ఇంకా చాలా వీరాలాపాలు ఆడాడు. అవన్నీ చెప్పుకుంటే ఒక ఏడాది పడుతుందన్నమాట. తన గొప్పతనాన్ని తెగ వర్ణించుకున్నాడు. ఒకప్పుడు నరనారాయణులు బదరికావనంలో తపస్సు చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. నిజానికి ఈయన బదరీలో నరనారాయణులు ఏం చేయలేకపోయాడు, అది ఆయనకి తెలుసు, అయినా వాళ్ళని పడగొట్టేశానన్నాడు. ఇంకెవరినో యోగభ్రష్టుల్ని చేశానన్నాడు. ఇలా రకరకాలుగా వీరావేశాలు పలికి ఈరోజు శివుణ్ణి పార్వతిని పెళ్లి చేసుకునేలా చెయ్యకపోతే నేను మన్మధుణ్ణి కాదు విష్ణుపుత్రుణ్ణే కాదు అని శపథం చేశాడు, బయలుదేరాడు. రతీదేవికి ఎందుకో ముందే భయంగా ఉంది. ఏమండోయ్, ఇంద్రుడు వచ్చి మిమ్మల్ని పొగుడుతున్నప్పటి నుంచి నాకు కుడికన్ను ఎదురుతోంది, కుడి చెయ్యి ఎదురుతోంది, కుడికాలు ఎదురుతోంది, ఆడవాళ్ళకి కుడివైపు మగవాళ్ళకి ఎడమవైపు అదిరితే అపశకునాలంటారు, నాకెందుకో భయంగా ఉంది, కొంచెం నా మాంగళ్యం జాగ్రత్తగా చూసుకోవాలని ఉంది, మీరు వెళ్ళకండి ఇప్పుడు మంచిది కాదు అంది. చచ్చ ఇలాగే అంటావు, ఈ ఆడవాళ్ళకి బుర్ర ఉండదు అన్నాడు. పాపం భార్య అంటే చాలా ఇష్టం, భార్య మాట ఎప్పుడూ కాదన్నవాడు కాదు, ఆ పూట చెప్పినా వినలేదు. ఆయన తన స్నేహితుడు వసంతుణ్ణి వెంట పెట్టుకున్నాడు. హిమాలయ పర్వతాలకు వచ్చాడు. శివుడు కేదార ప్రాంతం దగ్గర కూర్చుని ధ్యానంలో ఉన్నాడు. పార్వతీదేవి పూలతో దండగుచ్చింది, జయావిజయులు పళ్ళు అర్ఘ్యానికి నీళ్లు పట్టుకొచ్చారు. ఇక కాసేపట్లో శివుడు సంధ్యావందనానికి వెళ్ళాలి. ఆ సంధ్యావందనానికి కావలసిన నీళ్లు, పంచపాత్ర, అరివేణం, పూలదండ అన్నీ సిద్ధం చేసి ఎదురుగుండా పెట్టింది. రోజు పూలదండ శివుడి వెళ్ళ స్వయంగా పార్వతే వేసేది. ఇప్పుడు కూడా ఆవిడే పూలదండ సిద్ధం చేసుకుని ఆయన దగ్గరకు వచ్చి వెయ్యబోతోంది. అప్పుడు వచ్చాడు మన్మధుడు. మొత్తం వాతావరణం అంతా, హిమాలయ పర్వత వాతావరణం అంతా మార్చేశాడు. వసంత ఋతువు వచ్చేలా చేశాడు. ముందుగా వసంత ఋతువు వస్తే ఏమవుతుందనమాట, పువ్వులు చిగురి, పువ్వులు బాగా పూస్తాయి, చెట్లు చిగురిస్తాయి, సువాసనలు వస్తాయి, కోకిలలు కుహు కుహు అని వత్తెక్కికి వస్తాయి, ఏదో తెలియని ఒకనొక సౌందర్యం ప్రకృతిలో కనపడుతుంది, మొత్తం ప్రకృతి అంతా పరవశింపజేస్తుందన్నమాట. అలా మార్చేశాడు. అందుకే వసంత ఋతువు వచ్చింది అంటే చాలు, ప్రేయసి ప్రేమికులు పూర్వకాలాల్లో హిమాలయ పర్వత ప్రాంగణాలకి నందనవనానికి పోయేవారు. నన్నయ్య గారు ఆదిపురంలో చాలా అందంగా రెండు లయగ్రాహి పద్యాల్లో రాస్తాడు, ఎంత బాగుంటుందో వసంత ఋతు అనమాట. కమ్మని లతాంతములకు మనసి వచ్చు మధుపమ్ముల సుగీత నిన్నదమ్ముల సగల్ చోతమ్ముల సత్కిసలయమ్ములను ముకుళమ్ములను నాను చువించే అశోక నిచయమ్ములను కింసు కవనమ్ములను నొప్పెన్ చందన తమాల తరులందు అగరుద్రుమములందు కదళీవనరాజీషండ తరుమూలములందు మకరంద రసముంతగులు చుల్తనువు సౌరభమునంద జన చిత్తానందములందొరగ ప్రోషితులడందములందొరగ మందమలయానిల మమందగతి వీచిన్. చల్లని గాలి వీచింది అంటే అది బాగా మనుషుల్ని గజగజలాడించే చలి కాదు, చల్లని వాయువు, ఎక్కువ బాధ పెట్టదు, అలాగని బొత్తిగా గాలి లేకుండా ఒక్కపోసేలా చెయ్యదు, హాయిగా ఉండేలా చేసింది గాలి. అలా చల్లగాలి వీచింది. ఆ గాలి కూడా ఎలా వచ్చింది, చందన తరులందు గంధపు చెట్ల మీద నుంచి, అగరువత్తుల చెట్ల మీద నుంచి, మంచి అరటి చెట్ల మీద నుంచి, పచ్చకర్పూరపు చెట్ల మీద నుంచి, ఇంకా సువాసన ఇచ్చే రకరకాల పూల తీగల మీద నుంచి గాలి వీచింది. ఆ గాలి శివుడి ముక్కుకి తగిలింది. అయినా ఆయన మాత్రం కదల్లా, అందరూ కదిలిపోయారు. కానీ అక్కడితో ఆగకుండా తుమ్మెదలు ఝంకారం చేసి పాటలు పాడటం మొదలెట్టాయి. రకరకాల పూల మీద ఉన్న తేనె తాగుతూ జమ్మంటూ పాటలు పాడటం మొదలెట్టాయి. ఆ పాటలకు కూడా సహజంగా అందరికీ హృదయం కరిగిపోతుంది. ఓ సామాన్య మానవుడైతే తుమ్మెదల ఝంకారాలు వినగానే, పూల సువాసన పీల్చగానే, వాతావరణం మీద నుంచి చల్లని గాలి శరీరానికి తగలడంతో ఆహ్లాదం పొంది తపస్సు లేదు కాసేపు ప్రకృతిలో విహరిద్దామనుకుంటాడు. కానీ ఈశ్వరుడు మాత్రం యోగనిష్టలో ఉన్నాడు, యోగేశ్వరుడు కనుక ఆయన మాత్రం కదలలేదు. ఆ సమయంలో ఇంకా ఈయన ఈ ప్రకృతికి కూడా కరిగేటట్టు లేడనుకుని పూల పొదలో నుంచి ఓ బాణం ఎక్కుపెట్టాడు మన్మథుడు, తామర పూల బాణం. ఈ బాణం ఎక్కుపెట్టి సమయం కోసం ఎదురు చూశాడు. సరిగ్గా పార్వతి వచ్చింది. ఆ పూట స్వచ్ఛమైన కోమలమైన తెల్లని శరీరంతో ఎర్రని వస్త్రం కట్టుకొని, సుగంధ ద్రవ్యాలు పూసుకుని, కస్తూరి తిలకం పెట్టుకుని అమ్మవారు వచ్చింది. వచ్చి స్వామివారి మెడలో రోజు వేసినట్టే ఈరోజు పార్వతీదేవి కూడా శివుడి మెడలో దండ వెయ్యబోతోంది. సరిగ్గా సమయానికి పూలబాణం వేశాడు. అది శివుడి గుండెల్లో దిగిపోయింది. దాంతో కళ్ళు మూసుకుని ఉండే ఈశ్వరుడు అలా కళ్ళు తెరిచాడు. ఎదురుగుండా ఉన్న అమ్మవారు రోజు కనిపించే అమ్మవారేగా, ఆవిడ వేసిన దండలు కూడా రోజు అలాంటి దండలే వేస్తోంది. కానీ కదలలేదుగా ఇంతకాలం. ఈరోజు మన్మథ బాణ ప్రయోగంతో ఆయన హృదయం ఒక్క క్షణకాలం పరవశత్వం పొందింది. నిజంగా ఆయనకి పరవశత్వం ఉంటుందే. లోకశ్రేయస్సు కోసం పార్వతిని పెళ్లి చేసుకోవడానికి మన్మథుడికి ఒక అవకాశం ఇచ్చాడు తప్ప ఆ పరమాత్ముడిని ఈ సృష్టి అంతా తల్లకిందులైనా కదపగలదా? కానీ మన్మథ బాణానికి విలువిచ్చినట్టు నటించి పార్వతిని చేపట్టడానికి ఒక లీల ఆయన పన్నాడు. అందుకే దానికి శంభోర్ మాయా అన్నాడు. ఇక్కడ శంభుడు తన మాయతో అలా నటించాడు. సరిగ్గా అప్పుడే ఆవిడ చీర కొంగు జారుతోంది. ఆ కొంగు అలా పట్టుకోబోయి టక్కున ఆగిపోయాడు. మళ్ళీ ఏమిటిది, ఇక్కడ సంవత్సరాల తరబడి కఠోర నిష్ఠతో తపస్సు చేస్తున్న నా మనస్సు ఈ సుందరీమణిని చూచి ఏనాడు పొంగలేదు. ఈ పూట ఈ సుందరి నా మెడలో దండ వేస్తూ ఉంటే ఈమెను పట్టుకోవాలనే కోరిక నాకు వచ్చింది. అంటే ఎవడో నా మీద ప్రయోగం చేశాడు. రుద్రుడి మీద కూడా ప్రయోగం చేసి రౌద్రం తెప్పిస్తున్న క్షుద్రుడెవడు అని అలా కలదిరిగి చూశాడు. చూస్తే అక్కడ పూల పొదలో కూర్చుని భార్యని పక్కన పెట్టుకొని చెరుకు విల్లు ఎక్కుపెట్టి ఒక బాణం వేసి అక్కడితో ఆగక ఇంకో బాణం ఎక్కుపెట్టాడు ఈసారి వేయడానికి. అశోక పుష్పం ఎక్కుపెట్టాడు ఈసారి. అశోకం ఎక్కుపెట్టాడే కానీ కాసేపట్లో వాళ్ళ ఆవిడకి శోకం రాబోతుందని తెలియదు పాపం ఆయనకి. ఈ బాణం ఎక్కుపెట్టిన మన్మథుండి చూడగానే, అంటే నన్ను కూడా భ్రష్టుండి చేద్దామనుకున్నావురా నికృష్టుడా అని అమాంతంగా మూడవ కన్ను తెరిచాడు. అందులో నుంచి భయంకరమైన అగ్నిజ్వాలలు బయటకొచ్చాయి. చూస్తూ ఉండగా క్షణములో, అత్యంత స్వల్పకాలంలో, నిజంగా క్షణం కూడా పట్టలేదట, ఇంకా తక్కువ కాలంలో మన్మథుడు కాలి పిడికెడు బూడిదైపోయాడు. శివుడి మూడవ కంటి మంటకి లోకాలే దగ్ధమైపోతాయంటే మన్మథుడు ఎంత, కాలి బూడిదైపోయాడు. పార్వతీదేవి తెల్లబోయింది, ఇంత సౌందర్యం ఈయన ఆకర్షించలేదా, ఎవడైనా అయితే పార్వతి పెళ్లి చేసుకుంటాను అనాల్సిందే, అటువంటిది నా స్వామి నన్ను పట్టుకోలేదు, సరిగదా బాణం వేసిన వాడిని భస్మం చేశాడు, ఇక నా తపస్సంతా వ్యర్థం అనుకుని ఆవిడ తెల్లబోయింది. రతీదేవి నిశ్చేష్టురాలైపోయింది. చూస్తున్న ప్రకృతి స్తంభించిపోయింది. దేవతలు ఏం జరుగుతుందా అని చూస్తున్నారు ఆందోళనతో. వాళ్ళు గొల్లును గోలబెట్టేశారు. ఈశ్వరుడు కూడా ఇంకిక్కడ ఉండకూడదు అనుకున్నాడు, టక్కున మాయమైపోయాడు. ఆయన కూర్చున్న స్థానం అలా ఉండిపోయింది. ఇప్పుడు ఆ స్థానంలోనే కేదారేశ్వర లింగం ప్రత్యక్షమైంది మనకి. ఆయన అదృశ్యమైపోయాడు. ఎందుకు ఆ లింగం అలా అస్తవ్యస్తంగా రాయిలో ఉంటుందో తెలుసా, శివుడు పార్వతిని చూచి కూడా కరగకుండా పాషాణంలో ఉండిపోయాడు. అందుకని నేను ఎప్పుడు పాషాణమూర్తినే, అంత తేలిగ్గా ఈ లోకంలో ఉన్న భోగాలకి కరగను అని చూపించడానికి అలా అంత పెద్ద విచిత్రమైన లింగంగా తయారయ్యాడు ఆయన. ఆయన మాయమైపోగానే ఒక క్షణకాలంలో రతీదేవి తేరుకుని భర్త భస్మాన్ని చూచి ఏడవడం మొదలుపెట్టింది, గుండెలు బాధేసుకుంది. నేను చెప్పాను బాబో ఇవాళ శకునం బాగాలేదు వద్దు అంటే వినిపించుకోకుండా బయలుదేరావు, భర్త అంటే భార్య మాట వినాలి, మనిద్దరం ఒకళ్ళకొకళ్ళం ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళం, నీకు వ్యతిరేకంగా నా జీవితంలో ఒక్కమారు కూడా నేను మాట్లాడలేదు, నాకు వ్యతిరేకంగా నువ్వు నడుచుకోలేదు, ఇవాళ నన్ను కొంచెం కాదన్నావు, చూసావా ఏమైపోయావో. ప్రతికూలాచరణంబు నా వలన అల్పం నీవందితే, ప్రతికూలాచరణంబు నీ వలన అల్పం నేనందితే, కృతమొక్కడునులే ని చందమిది లక్ష్మీపుత్ర, కృతమొక్కడునులే ని చందమిది లక్ష్మీపుత్ర, ఇచ్చోట నన్నతి దుఃఖాన్వితడిల్చిపోవతగవా, అధ్వాన్నపుంబుట్టునన్. ఇంతవరకు పెళ్ళయిన దగ్గర నుంచి ఒక్క మారైనా నీకు వ్యతిరేకంగా నేను మాట్లాడానా, భార్యాభర్తలు అన్నాక ఎప్పుడొకప్పుడు తగాదాలు పడతారు, ఒకళ్ళనొకళ్ళు కాదనుకోవడం సహజం. పార్వతీదేవి కూడా సతీదేవిగా ఉన్నప్పుడు దక్ష యజ్ఞానికి వెళ్ళొద్దు అంటే శివుడి మాట కాదని వెళ్ళి భస్మైపోయింది. లక్ష్మీదేవి విష్ణువుని విడిచిపెట్టి భూలోకానికి రాబట్టే ఏడు కొండలు వచ్చాయి, శ్రీనివాసుడు అవతరించాడు. బ్రహ్మదేవుణ్ణి విడిచిపెట్టి సరస్వతి భూలోకానికి రాబట్టే సరస్వతీ నది భూలోకంలో ఆవిర్భవించింది. త్రిమూర్తుల భార్యలు కూడా తమ భర్తలకు వ్యతిరేకంగా ఒక్కొక్కప్పుడు నడుచుకున్నారు, కానీ మనిద్దరం పెళ్ళైనప్పటి నుంచి ఎప్పుడూ ఒకళ్ళకొకళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుకోలేదు. నా వల్ల నీకు, నీ వల్ల నాకు ప్రతికూలాచరణం లేదు. ఆదర్శ దాంపత్యం అంటే మనదే. ఇంతకు పూర్వం ఈ సృష్టిలో ఎక్కడా ఎవరూ ఎరగని నిజమైన దంపతులం మనమే అని ఇంతకాలం మురిసిపోయాను. లక్ష్మీపుత్ర, ఆ దాంపత్యాన్ని దూరం చేసి నాకంటే ముందు నువ్వు వెళ్ళిపోతావా, నన్ను అధ్వాన్నపు బ్రతుకులో ముంచేసి వెళ్ళిపోతావా, నువ్వు లేకపోతే ఎలా బతుకుతాను. అయ్యో పెళ్ళైనప్పటి నుంచి చచ్చినా బ్రతికినా ఇద్దరం కలిసే ఉందాం అనుకున్నావు, ఇప్పుడు నువ్వు భస్మమై వెళ్ళిపోయావు, నేను చద్దామంటే నా వల్ల కాదు, మనం దేవతలం, ఏ పార్వతీ పరమేశ్వరులో లక్ష్మీనారాయణులో మనల్ని కాల్చి బూడిద చేస్తే తప్ప మనకిగా మనం ఆత్మహత్య చేసుకుందామంటే చావం, ఎందుకంటే అమరులకి చావు లేదు కనుక. నిజంగా అగ్నిలో దూకి మన్మథుడు చద్దామనుకుంటే వాడు చావడం, శివుడి కంటి మంట వల్ల బూడిదయ్యాడు తప్ప. ఇప్పుడు నా బ్రతుకు ఏమైంది, నీతో పాటు సహగమనం చేద్దామంటే నేను కాలి బూడిదవ్వను, నువ్వు బ్రతకవు. ఇప్పుడు నేనేమవ్వాలి, అక్కట మహాకఠినాత్మలువో మదిరేక్షణాత్మకుల్లంది ఆవిడ. ఈ ఆడవాళ్ళకి ఎంత కఠిన హృదయం పెడతాడు. ఒక్కొక్కప్పుడు భర్త చచ్చిపోయినప్పుడు నీతో పాటు నేను వస్తామని అంటారు, కానీ వాడు చచ్చిపోయినంత మాత్రం చేత కూడా పెడతారా? వాడిని వదిలిపెట్టి హాయిగా ఇడ్లీ చట్నీ నంచుకు తింటారు తప్ప. ఎంత గొప్పగా నేసిందండి ఆవిడ, అక్కట మహాకఠినాత్మలువో అన్నది. పాప అంటే ఆవిడ అలా అన్నంత మాత్రం చేత ఆడవాళ్ళని తిట్టినట్టు కాదు, అయ్యో మా ఆయన చచ్చిపోయింది నేను ఎందుకు బతుకున్నానని బాధతో అలా అంది. అంచేత మీరేం బెంగెట్టుకోకండి, అయ్యయ్యో మనం కూడా వెళ్ళిపోవాలేమో, ఇప్పుడు గురువుగారు మనల్ని తెప్పారేమో అని. ఎవరిని తెప్పరా, ఆవిడ బాధ ఆవిడ అలా అంది. ఇలా పదే పదే దుఃఖించింది. నువ్వు లేకపోతే నేను ఉండలేనంది. పరమాత్మ ఈ క్షణమే నేను పాషాణమైపోయేలాగా శపించు, లేదా నువ్వు నన్ను కూడా కాల్చు, లేదా ఈ లోకాలు తలకిందులైపోయేలాగా ఈ కొండ దగ్గరే నువ్వు తపస్సు చేసి హఠాత్తుగా అదృశ్యమైపోయిన చోట తల బాదుకుంటాను, ఆ పాపం నీదే అని తలకి ఇలా బాదుకుందిట శివుడు అదృశ్యమైపోయిన చోట. పరమేశ్వరుడు కరుణాస్వరూపుడు నా దగ్గర తలకాయ పగల కొట్టుకుంటుంది ఈవిడ అనుకున్నాడు. వెంటనే ఆకాశవాణి రూపంలో కనపడకుండా, అమ్మాయి ఏడవకు, నీ భర్త నిజంగా నా మీద పూలబాణం వేసినందుకు నాకు కోపం వచ్చి భస్మం చెయ్యలేదు, అహంకారంతో శివుడంతా వాడు బతుకెంత వాడిని బొట్లో వేసుకుంటానన్నాడు. అలాంటి మాటలకి ప్రాయశ్చిత్తం జరగాలి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. పరమేశ్వరుణ్ణి నిజంగా తన్నిన ఆయన ఏమండవు, అహంకరిస్తే మాత్రం కోపగిస్తాడు ఆయన. మన కాలు పొరపాటున శివుడికి తగిలింది, అంత మాత్రానికి ఆయన కోపగిస్తాడా? కోపగించడు. కే శివుణ్ణి కూడా ఏదైనా చేస్తాను, తీసి పారేస్తాను అన్నావా, అప్పుడు మాత్రం నెత్తిమీదో మొట్టిగా పడతాడు. అన్నిటికంటే అహంకారం పతనావస్థకి మూల కారణమని తెలియజేయడం కోసమే అతన్ని భస్మం చేశాను. అంత మాత్రం చేత అతని మీద నాకు ద్వేషం లేదు. ఈ లక్ష్మీపుత్రుడు, ఈ విష్ణుపుత్రుడు మళ్ళీ నీకు తిరిగి లభిస్తాడు. ప్రస్తుతానికి అవయవాలు లేకపోయినా నీడలాగా నీ పక్కన కనపడతాడు, అస్పష్టంగా ఫోటోగ్రాఫ్ లాగా ఛాయా రూపంతో కనపడతాడు. భవిష్యత్తులో ద్వాపర యుగంలో శ్రీ మహావిష్ణువు మళ్ళీ కృష్ణుడిగా పుట్టి ఆదిలక్ష్మీదేవి రుక్మిణిగా జన్మించి దంపతులవుతారు. ఆ రుక్మిణీ కృష్ణులకి ప్రజుమ్మునుడు అనే పేరుతోటి మళ్ళీ మన్మథుడు కొడుగ్గా పుట్టాక ఆయన రూపం ఆయనకు వచ్చేస్తుంది. అప్పటిదాకా మాత్రం ఆయన నీ పక్కన ఏదో గుసగుసలాడుతూ అస్పష్టంగా ఒక నీడలాగా తిరుగుతాడు, అదే చూసుకుంటూ ఆనందించు. ఈలోపు దుఃఖం కూడా చెందకుండా పార్వతీ కళ్యాణం చూడు. చూశాక శంబరాసురుడని ఒక రాక్షసుడున్నాడు సముద్రంలో, ద్వారకా నగరానికి దగ్గరలో ఉన్న సముద్రం పశ్చిమ సముద్రంలో ఇల్లు కట్టుకుని ఉన్నాడు. ఆ శంబరాసురుడి దగ్గరికి వెళ్ళి వాడి దగ్గర వంటకత్తిగా కుదురు. ఆ శంబరుడి దగ్గర ఉండగా నీ కాబోయే భర్త నీ దగ్గరకు వస్తాడు, వాడిని జాగ్రత్తగా నువ్వే పెంచు, మొగుడిని పెంచుకునే అదృష్టం నీకు తప్ప ఎవరికి లేదు. నీ భర్త చిన్న పిల్లాడిగా నీ దగ్గరకు వస్తాడు, వాడిని చక్కగా పెంచి పెద్ద అయ్యాక పెళ్లి చేసుకో పో అంచేత దుఃఖించి తొందరపడి ప్రాణత్యాగం చెయ్యొద్దన్నాడు. నిజంగా ఈ లోకంలో ఒకసారి ఆలోచించండి, భర్తని ఎత్తుకోగలిగే భాగ్యం ఎవరికైనా లభిస్తుందా? మరీ ఇంతలావుగా ఉన్న పోతన లాంటిది అయితే నాబోటి వాడు ఎవడన్నా అర్భకుడు దొరికితే ఎత్తుకోవాలి తప్ప, సాధారణంగా భర్తను ఎత్తుకుని చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసే అదృష్టం ఎవరికి పడితే వాళ్ళకి దక్కదు. ఆవిడికి దక్కింది అలా. మళ్ళీ ఇంకొకళ్ళకి దక్కింది తెలుసినా, త్రిమాతలకి, అనసూయాదేవి దగ్గరికి త్రిమూర్తులు ఎడితే ఈ త్రిమూర్తుల్ని చిన్న పాపలను చేసి ఆడించింది. ఆ పాపలను ఎత్తుకునే భాగ్యం మళ్ళీ లక్ష్మీదేవికి, సరస్వతీదేవికి, పార్వతీదేవికి దక్కింది. ఎవరికి పడితే వాళ్ళకి దక్కదు. ఏమో ఎవరి అదృష్టంలో ఉందో నాకు తెలియదు, నేను రహస్యంగా అయితే చూడలేను. ఈ విధంగా ఆవిడకి వరం ఇచ్చి పంపించేశాడు. ఆ తర్వాత ఇప్పుడు పార్వతీదేవి, రతీదేవికి వరం ఇచ్చావు, మన్మథుడేమో భస్మైపోయాడు, నన్ను మాత్రం పట్టించుకోకుండా ఇక్కడ ఒంటరిగా వదిలేసి నీ దారి నువ్వు చూసుకున్నావు, ఇంత అందంతో నిన్ను ఆకర్షించలేకపోయాను. పార్వతీ పరమేశ్వరులంటే ఆది దంపతులని, అర్ధనారీశ్వరులని, అవినాభావ సంబంధం ఉన్నవారని, ప్రకృతి పురుషులని, వీరిద్దరికీ ఎడబాటు లేదని జగత్తంతా వర్ణిస్తోంది. అటువంటిది నన్ను కాదని వెళ్ళిపోయాక ఇక ఈ సౌందర్యంతో పనేమిటి, ఈ సంపదలతో పనేమిటి అనుకున్నది. వెంటనే తల్లిదండ్రుల్ని పిలిపించింది. మళ్ళీ వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళాల, నేను శివుడే భర్త అనుకుని ఇక్కడికి వచ్చాను, ఆయనకి సేవ చేశాను, నా సేవ వల్ల ఆయన కరగలేదు, ఆయన అదృశ్యమైపోయాడు,
ఆయన నన్ను చేపట్టేదాకా, నన్ను పెళ్లి చేసుకునేదాకా ఇక్కడే నేను తపస్సు చేస్తాను, అనుమతి ఇవ్వండి అంది. తల్లిదండ్రుల అనుమతి లేకుండా తపస్సు చెయ్యకూడదని. అందుకే బాల్యావస్థలో పెళ్లి కానిక్రతం కొన్ని నియమాలు ఉంటాయి. తపస్సు చెయ్యాలంటే పెళ్లి కాని స్త్రీలు తల్లిదండ్రుల అనుమతి ఉండాలి. పెళ్ళయ్యాక ఇంకెవరి అనుమతి అక్కర్లా, స్వతంత్ర నిర్ణయంగా తపస్సు చేసుకోవటం, పూజలు చేసుకోవటం ఇటువంటి వాటన్నిటికీ అర్హత వస్తుంది. ఒక్క చావడానికి తప్ప మిగతా అన్నిటికీ పెళ్ళయిన తర్వాత స్త్రీలకి పురుషులకి కూడా అర్హత వస్తుందన్నారు. ఒక్క శరీరం విడిచిపెట్టడానికి మాత్రం నేను ఆత్మహత్య చేసుకుంటానని ఎవరైనా అనుకుంటే, దానికి కూడా చెప్పారు శివపురాణంలో, శివుడు పార్వతి ఈ సంభాషణలో మధ్యలో నారదుడు వస్తాడు, ఆ నారదుడితోటి పార్వతి అంటుందన్నమాట, శరీర త్యాగం చెయ్యాలంటే మాత్రం భార్య భర్తను అడగాలట, ఏమండి నేను చచ్చిపోతానండి కాస్త అనుమతి ఇవ్వండి అని అడగాలి. ఆయన అనుమతి ఇస్తే శరీరం విడిచిపెట్టచ్చు. లేనిపోను గొడవ ఇది, మిమ్మల్ని శరీరం విడిచిపెట్టడానికి ఆదర్శంగా మాత్రం తీసుకోకండి. అత్యావశ్యక స్థితి వస్తే అలాంటి అనుమతి ఒక అవకాశం ఉందని మాత్రమే చెబుతున్నాను. ఇక భర్త కూడా అంతే, భార్యామణి దగ్గరకు వచ్చి, భార్యామణి నాకు శరీరం మీద విరక్తి కలిగింది, పలానా రోగం వల్ల ఇంకో కారణం వల్ల శరీరం విడిచిపెడతాను, దయతో అనుమతి ఇమ్మంటే, అప్పుడు ఆవిడ అనుమతిస్తే అప్పుడు మాత్రమే శరీరం విడిచిపెట్టాలి. అంత తేలిగ్గా వాళ్ళు అనుమతించరు కనుక ఆ గొడవే లేదు. ఇంకా తక్కిన వేళల్లో భార్యాభర్తలు ఒక్క ఉపాసనా రంగంలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా నడుచుకోవచ్చు. అందుకని తల్లిదండ్రుల్ని పిలిచి, ఇంకా కన్యని గనక నేను మిమ్మల్ని అడుగుతున్నాను తపస్సుకు అనుమతి ఇవ్వండి అంటే, పాపం హిమవంతుడు కూతుర్ని నువ్వు ఎలాగో స్వామివారి కోసం పుట్టావు కనుక నీ ఇష్టం వచ్చినట్టు చేయన్నాడు తండ్రి. కానీ తల్లి ఒప్పుకుందా, ఎట్టి పరిస్థితుల్లో తపస్సు ఒప్పుకోని బాబోయ్ అంది ఆవిడ. శరీరం కోమలం వత్సే తపస్సు కఠినం మహత్తు ఏ తస్మాత్వత్వయా కార్యం తపోత్ర న బహిర్వ్రజ. అమ్మాయి నీ శరీరం చూసావా ఎంత కోమలం, గులాబీ పువ్వుల రేకు కంటే నీ శరీరం ఇంకా మృదువుగా ఉంటుంది. గులాబీ పువ్వును అలా ముట్టుకుంటే ఎంత కోమలం అండి, వెంటనే కమిలిపోతుంది. పార్వతీదేవి శరీరం అంత కోమలంగా ఉందిట, అంత మెత్తగా ఉంది, అంత మృదువుగా ఉంటుంది. అటువంటి నీ శరీరం తపస్సుకు వెడితే ఎండకి చలికి వానకి ఎలాగ కమిలిపోతుందో ఒకసారి ఆలోచించు. శిరీష పుష్పం అని ఒక పుష్పం ఉన్నది, దిరిశన పువ్వు. అసలు ఆ పువ్వు రేకులు చూసారా మీరు, ఉఫ్ఫంటే పడిపోతాయి. తుమ్మిద వాలితేనే తట్టుకోలేదు అది. నువ్వు అంత కోమలమైన దానివి, నువ్వు తపస్సు చేయడం ఏమిటి, అబ్బే నా మాట విని హాయిగా అంతఃపురంలో ఉండు, ఆ మాత్రం పెళ్లి సంబంధాలు మీ నాన్నగారు చూడలేరా, ఏం లోకంలో శివుడు ఒక్కడేనా, అందగత్యమైన నిన్ను కోరుకుని పెళ్లి చేసుకోవడానికి ఎంతోమంది మహానుభావులు వస్తారు. ఎక్కడలే వెల్పులు సమీప్సితదాతలు ముద్దుగూనా, నీవెక్కడ ఘోరవీర తపమెక్కడ, ఈ పటు సాహసిక్యముల్ దక్కు శిరీష పుష్పము అవధాన పరత్వమునన్ మధురతం బెక్కిన ఓర్చునో విహగమెక్కిన నోర్చునో నిశ్చయం పుమా. ఎక్కడ లేరు దేవతలు, అలా తపస్సు చెయ్యడంతో వెంటనే ప్రత్యక్షమై కోరిన కోరికలు తీర్చే దేవతలు చాలామంది ఉన్నారు. విష్ణువు లేడా, బ్రహ్మ లేడా, ఇంద్రుడు లేడా, అగ్ని లేడా, మరెంతోమంది యక్షులు లేరా, కిన్నరులు లేరా, కింపురుషులు లేరా, వారందరి గురించి తపస్సు చేయడం మాని ఎంతోమంది వీరాది వీరులు సూరులు అయిన వాళ్ళు సంపద ఉన్నటువంటి వాళ్ళని పెళ్లి చేసుకుంటానని కోరుకోవడం మాని పెళ్లి వద్దు బాబోయని యోగనిష్టతో కఠోర నియమాలతో కృంగి కృశించిపోతూ చిక్కిపోతున్నటువంటి వాణ్ణి, పాషాణ హృదయం కలిగిన వాణ్ణి రుద్రుణ్ణి పెళ్లి చేసుకుంటానంటావు బండరాతి మనిషిటైన. అబ్బే ఆయనతో మనకెందుకు ఈ సాహసం విడిచిపెట్టు, నువ్వు శిరీష పుష్పం లాంటి దానివి, దినిసిన పువ్వు మీద బొంత కాకి వాలితే, పెద్ద పక్షి వాలితే తట్టుకుంటుందా, తుమ్మిద వాలితే తట్టుకుంటుందా, నా మాట విను, ఇది సాహసం వద్దు అన్నది. అక్కడితో ఆగల, ఊ మా అంది. ఊ అంటే ఓ అమ్మాయి, మా తపస్సు వద్దు అందిట. హేతునా తేన సోమేతి నామ ప్రాప శివా తదా అని 25వ శ్లోకంలో శివపురాణంలో పార్వతీఖండంలో చెప్పారు. అంటే ఏమన్నది,
ఉ అంటే ఓ అమ్మాయి, మా వద్దు, ఓమా ఓమా అంది అన్నమాట. తపస్సుకి అల్లద్దమ్మాయి అంది. చివరికి ఆవిడ పేరు అయిపోయింది అది. ఉమా 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 అని పిలవడంతో ఆవిడ పేరు ఉమా. మన పిల్లలకు ఉమా అని పేరు పెడితే ఓ అమ్మాయి వద్దు, ఓ అమ్మాయి వద్దని అన్నట్టు అనమాట, అది అర్థం. కానీ అమ్మవారికి ఆ పేరు రావడం వల్ల ఆ పేరు చాలా గొప్ప పేరు అయిపోయింది. హేతునా తేన సా ఉమేతి ప్రాప శివాతథ. అప్పటి నుంచి ఊమా ఊమా అని వాళ్ళ అమ్మ అనడం వల్ల ఆవిడ ఉమా అనే పేరు పొందింది పార్వతీదేవి. కొన్ని పేర్లు ఇలా వచ్చాయి ఆవిడకి పేర్లు. అపర్ణ అని పేరు ఎందుకు వచ్చిందో తెలుసా అమ్మకి? పర్ణము అంటే ఆకు. తపస్సు చేసినప్పుడు పర్ణానపిన భక్షయతీతి అపర్ణ, ఆకులు కూడా తినలేదట కనీసం. ఏదో ఒకటి తినకుండా తపస్సు ఎవరు చేస్తారు? పొద్దున్నే స్నానం చేసి రండిరా అంటే చెంబుడు కాఫీ తాక్కుండా స్నానం చేసే పుణ్యాత్ములు ఎంతమంది ఉంటారు? అందుకని చెంబుతో కాఫీ తాకుండా అంబులు నెత్తి మీద పోసుకునేవాళ్ళు లేరు. ఏదో మహానుభావులు పార్థసారథి గారు లాంటి వాళ్ళు పక్కన పెడితే సహజంగా అంతో ఎంతో శరీరంలో ఆహారం లేకుండా తపస్సు చేయడం కష్టం. కానీ ఆవిడ ఆకులు కూడా తినలేదు, అందుకని అపర్ణ అన్నారు. ఇవన్నమాట ఆవిడ పేర్లన్నీ కూడా చాలా ఆశ్చర్యకరమైన పేర్లు ఆ తల్లివి. అందుకని ఆ తల్లికి ఉమా అని పేరు వచ్చింది. అయితే ఆవిడ వింటుందా? పతులు మెచ్చని చెల్లువు నిష్ఫలమకాదే. నేను శివుణ్ణి ప్రేమించాను, ఆయన నా సౌందర్యాన్ని మెచ్చుకోలేదు, ఇంకా నా బతుకు దండగా. ఓసారి ప్రేమించాక ఎంత మొండితనంతో అయినా వాణ్ణే పెళ్లి చేసుకుంటాను, అంతేగాని మధ్యలో ఇంకొకండా. ఆయన ఆయన యోగేశ్వరుడు, నేను యోగీశ్వరుని, ఆయన శివుడు, నేను శివని, మేమిద్దరం తప్ప ఈ సృష్టిలో మరొకరు మా మధ్యకు వస్తే భస్మం అయిపోతారు, అది నాకు తెలుసు, ఈ వెర్రి తల్లికి తెలియదు అనుకుని. అమ్మవారు జగన్మాత, ఆయన జగత్పిత. జగత్పితని మాని జగన్మాత పనికిమాలిన వాడిని వరిస్తుందా? అది హిమవంతునికి తెలుసు, ఈవిడికి తెలుసు, మధ్యలో వెర్రి తల్లి కనుక ఆవిడికి తెలియదు. పెళ్లి చూపులు కానీ వచ్చాడు ఒకడు, ఎవరినో పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు. ఆవిడ కాదని ఇంకొక ఆవిడ చేసుకుంటానంటే మగవాడికి చెల్లిందేమో, కానీ నేను మాత్రం పొరపాటును అందుకు అంగీకరించను అని కఠోర నియమం పూనుకున్నది. అంటే దీన్ని బట్టి శాస్త్ర ప్రకారంగా ఒకరిని పెళ్లి చేసుకోవడానికి వచ్చి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటాను అనడం కూడా దోషం అనమాట. ఎక్కడో శాపగ్రస్తులకు ఆ యోగం వస్తుంది అని చెప్పారు ఇందులో. శివపురాణం కొన్ని కొన్ని చెబుతున్నది శాపగ్రస్తులు ఉంటారట కొంతమంది పూర్వజన్మ కర్మయోగం వల్ల. ఆ కర్మయోగం వల్ల తులసి అలాగే శాపవశాత్తు భూలోకంలో పుట్టింది, అలాగే రాధాదేవి శాపం వల్ల భూలోకంలో పుట్టిన కొంతమంది ఉంటారు. వీళ్ళు పూర్వజన్మ జ్ఞానం మర్చిపోతారు, అందుకే మధ్యలో ఎవడో తగులెడతాడు, వాడితో వివాహం అవుతుంది. అయినప్పటికీ ఈ శాపగ్రస్త కారణం చేత ఎప్పుడో ఒకప్పుడు జ్ఞానోదయం అవుతుంది, అప్పుడు భగవంతుడి భక్తితో పట్టుకుంటారు, ఆయన్ని దర్శనం చేసుకుంటారు, తద్వారా శాప విముక్తి అవుతుంది, మళ్ళీ ఆ పరమేశ్వరుడిలో కలిసిపోతారు. అందువల్ల ఎట్టి పరిస్థితులలోనూ కూడా మరొక పురుషుడికి అంకితం అవ్వదు ఈ శరీరం, ఈశ్వరంకితం మాత్రమే అవుతుంది అని నిర్ణయం చెప్పేసింది. ఎంత బతిమాలిన తల్లి మాట వినలా జయా విజయాల్ని చెలికత్తెల్ని వెంట పెట్టుకుని, అమ్మా నీకెందుకు, కోరిన కోరికని తీర్చుకుని సాధించి వస్తాను అని చెప్పి చివరికి తల్లిని అతి కష్టం మీద ఒప్పించి శివుడు ఎక్కడ తపస్సు చేశాడో అక్కడికి దగ్గరలోనే గౌరీకుండం అని ఒక ప్రాంతం ఉంది. ఇప్పుడు దాన్ని గౌరీకుండం అంటాం. శివుడు తపస్సు చేసింది కేదారం, గౌరీ తపస్సు చేసింది కింద. ఇప్పటికి కూడా కేదారం వెళ్ళినప్పుడు ఆ పైకి ఎక్కే ముందు గౌరీకుండం కనపడుతుంది, వేడి నీళ్ళు అక్కడే ఉంటాయి. అమ్మవారి కోసం హిమవంతుడు గౌరీకుండం సృష్టించాడు, వేడి వేడి నీళ్లు. ఆ చల్లనీళ్ళు చేయలేదేమో మా అమ్మాయి అని. భగవంతుడు మంచి భక్తి కలిగితే చన్నీళ్ళు చేయలేని వాళ్ళకి వేడి నీళ్ళు అలా అందిస్తాట, సృష్టిస్తాట. ఆ కుండం మీరు అంతా చూశారు, చాలామంది నాతో వచ్చారు కాబట్టి భక్తులందరూ చూశారు, రాని వాళ్ళు ఇంకోసారి వెళ్ళినప్పుడు వద్దరు కానీ చూసారా. గురువుని నమ్ముకుని భక్తితో భగవంతుడిని నమ్ముకుని వచ్చినటువంటి వాళ్ళకి మనం వెళ్ళినప్పుడు ఎక్కడైనా ఇంత కసుగాయ చెందిందా? గంగోత్రికి వెళ్ళాం, స్నానం చేసి రావడంతో రోడ్డు మూసేసేవారు మన కోసం. మనం వెళ్ళడానికి రోడ్డు తీసేవారు, వచ్చాక మూసేసేవారు. ఇదంతా మీరంతా చూశారు కదా, 200 మంది. ఎక్కడ ప్రయాణం ఆగేది కాదు, వచ్చాక మళ్ళీ ఆ ప్రయాణం ఇంకొకళ్ళకి లేదు అక్కడ. అలా చేసి అమ్మవారు మనల్ని తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టింది. సరే, మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ అమ్మవారు తపస్సుకి కఠోర దీక్షతో సిద్ధమయ్యింది. భూధర రాజకల్య మణిభూషణముల్ దిగద్రావి ఈశ్వరారాధన కేళికౌత కౌతుక పరాయణయై వరించే పాండురక్షాధృతి పూర్వకంబుగా ప్రగాఢపయోధర మండలీ సముత్సేద విశీర్ణ సంహతుల జల్లు మహీరుగవల్కలంబుల.
పర్వతరాజపుత్రిక పార్వతీదేవి ఆభరణాలన్నీ తీసేసింది. అంతవరకు ఆవిడ శరీరాన్ని అలంకరించి ఉన్న బంగారపు నగలు, వాళ్ళ అమ్మగారు ఎంతో కష్టపడి చిన్నప్పటి నుంచి నగలు చేయించిందని చెప్పుకున్నాం కదా, ఆ నగలన్నీ తీసేసింది. మంచి పట్టు వస్త్రాలు తీసేసింది, దాని బదులుగా నారచీరలు కట్టుకుంది. జగన్మాత అయ్యుండి కూడా ఇప్పుడు సామాన్య యోగినీమాతగా మారిపోయింది. ముతక బట్టలు, గోని సంచీలు ఎలా ఉంటాయో అలాంటి గుడ్డలు అనమాట నారచీరలు అంటే. గోగునారతోటి జనపనారతోటి తయారు చేసేవారు ప్రత్యేకంగా అడవిలో ఉండేటప్పుడు ధరించడం కోసమని అటువంటి వస్త్రాలు ధరించింది. మబ్బు కమ్మిన చంద్రుడిలో అయిపోయింది ఆవిడప్పుడు. అయినా ఆవిడలో దివ్య తేజస్సు ఎక్కడికి పోతుంది, అమ్మ అమ్మే కదా. అనేక ఆభరణాలన్నిటికీ అతీతంగా సామాన్య స్త్రీలాగా నిరలంకృత అయి సామాన్య వస్త్రాలు ధరించి, ఎంతో పూర్వం చందనం పూసుకునేది, ఇప్పుడు విభూతి రేఖలు పూసుకుంది. ఇదివరకు రకరకాల సుగంధ ద్రవ్యాలు పూసుకునేది, ఇప్పుడు కేవలం శరీరానికి భస్మము కస్తూరి తిలకం మాత్రమే పెట్టుకున్నది. ఎంతో పూర్వం చేతివేళ్లకు ఉంగరాలు ఉండేవి, ఇప్పుడు దర్భలు ధరించింది. పట్టు వస్త్రాలు ధరించిన ఆ శరీరంతో పరుపుల మీద పడుకునేది ఇదివరకు, ఇప్పుడు నల్ల జింక చర్మాలు వేసుకున్నది, దండకమండలాలు పుచ్చుకున్నది, ఆచమనం చేసింది, జపం చెయ్యాలనుకుంది. జపం చెయ్యాలంటే మంత్రం కావాలిగా, మరి తక్కన ప్రత్యక్షమయ్యాడు నారదుడు. గురువుగారు దొరికేశాడు మళ్ళీని, అమ్మవారి చేత ఆచమనం చేయించాడు. అసలు ఒక్కొక్కసారి నారదుడు చూస్తే నాకు బ్రహ్మానందం అనమాట. ఎన్నిసార్లు తలుచుకున్నా నారదుడు అంటే శరీరం ఎందుకు గగ్గురు పొడుస్తుందంటే, ఎంతమందికి ఆయన మార్గం చూపించాడు, త్రిమూర్తులకి త్రిమాతలకి ఒకరికి కాదు. ఆ పుణ్యాత్ముడు లేకపోతే వాల్మీకి లేడు, ఆ పుణ్యాత్ముడు లేకపోతే వ్యాసుడు లేడు. అమ్మవారికి ఆచమనం చేయించి సంకల్పం చెప్పి పంచాక్షరీ మంత్రం ఉపదేశించాడు ఆయన. అమ్మవారికి కూడా ఉపదేశం చేసే మహాభాగ్యానికి నోచుకున్నాడు. ఓం నమశివాయ అన్నాడు. గురువుగారి యొక్క అనుగ్రహంతో జపం మొదలుపెట్టింది. రోజులు గడిచిపోయాయి, వారాలు వెళ్ళిపోయాయి, పక్షాలు గడిచిపోయాయి, మాసాలు గడిచిపోయాయి, ఋతువులు గడిచిపోయాయి, సంవత్సరాలు గడిచిపోయాయి. పళ్ళు తిని కొద్ది రోజులు, పళ్ళు విడిచిపెట్టి ఆకులు, అవి కూడా ఒళ్ళో రాలుతున్న ఎండుటాకులు మాత్రమే తింటూ కొన్ని రోజులు. ఇప్పుడు పార్వతీదేవి ఆ గౌరీకొండం దగ్గర తపస్సు చేసిందని చెప్పానే, అక్కడ పూర్వం చెట్టు ఉండేది, ఆ చెట్టు కింద కూర్చునేది. ఇప్పుడు ఆ ఉన్న చోటే గుడి కట్టారు మనకి హిమాలయాల్లో. అక్కడే కూర్చుని చెట్టు ఆకులు చేతుల్లో పడుతుంటే ఆకులు కళ్ళకు అద్దుకుని రాలి పండిన ఆకులే తిని కొంతకాలం తపస్సు చేసింది. మరికొంతకాలం ఆకులు కూడా విసర్జించింది. అప్పుడు ఆవిడ అపర్ణ అన్నారు. ఆ తర్వాత జలప్రాసి, మంచినీళ్ళు మాత్రమే తాగి కొన్ని రోజులు తపస్సు చేసింది. అయినా శివుడు ఆవిడికి ప్రత్యక్షం అవల ఛీ అని నీళ్లు కూడా విడిచిపెట్టి గాలి పీల్చుకుని తపస్సు చేసింది. అప్పటికీ శివుడు ప్రత్యక్షం అవ్వలేదు. ముక్కు మూసేసుకుని నోరు మూసుకుని గాలిని స్తంభించి తపస్సు చేసింది. దాంతో ఈ కుంభిని కదిలిపోయింది ఒక్క దెబ్బకి. అమ్మవారు ఊపిరి బిగబట్టేసరికి మొత్తం అందరికీ ఊపిరి ఆగిపోయింది. అమ్మవారు ఊపిరి తీసుకుంటేనే మనకు ఊపిరి ఉంటుంది. ఆవిడ ఊపిరి బిగబట్టగానే శివుడు ఆ కైలాసంలో ఉన్నవాడు బిగుసుకుపోయాడు, ఆయన హడిలిపోయాడు. ఇదన్నమాట ఆయన్ని సాధించడం అంటే. దేవతలకి శరీరం కదలలేదు, అసలు మనం ఏమైపోతున్నాం అనిపించింది. అందరికీ ఆగిపోయింది ఊపిరి, త్రిమూర్తులకు ఊపిరి ఆగిపోయింది. అందరూ పరుగు పరుగులు శివుడి దగ్గరకు వచ్చారు. పరమేశ్వర పాహి పాహి అన్నారు. ఏమిటన్నాడు ఆయన, మా అందరికీ ఏమీ గాలి ఆడటంలా, అసలు లోకాలు ఏమైపోతాయో అల్లకల్లోలం అయిపోతాయేమో ఏదో తెలియకుండా మేమందరం కదలకుండా స్తంభించిపోయాం అన్నారు. ఆయన చిరునవ్వు నవ్వి, నేను స్తంభించిపోయాను, ఆవిడ గాలిని స్తంభింపచేయటం వల్ల అన్నాడు. ఇంకెందుకయ్యా అమ్మవారిని అలా పరీక్షిస్తావు, ఆవిడ్ని ఇంకాసేపు పరీక్షిస్తే లోకాలన్నీ ప్రళయంలో కదిలిపోతాయి. అంటే ఏమిటో తెలుసా, హిమాలయ పర్వతం పగిలిపోయి అందులోంచి నదులు కొట్టుకొచ్చి మొత్తం భూమండలం ముందు నీళ్లల్లో మునిగిపోతుంది. మీకు అర్థమైందో లేదో ఈ పాటికే, బదరీ కేదారాల దగ్గర మొన్న తుఫాన్ రావడానికి గల కారణం అమ్మవారికి ఏదో అపచారం జరిగితే ఆవిడ గనక కాసేపు ముక్కు మూసుకుంటే ఇవన్నీ అలా కొట్టుకుపోతాయి. అది లోకాలని రక్షించడానికి కూడా, పాప ప్రక్షాళన చేయటానికి. నాస్తికవాదం ఎక్కువైపోయి ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు కొండలను ఆక్రమించకూడదు, ఎక్కడ పడితే అక్కడ అన్యమతస్తులు వెళ్ళి అక్కడ బాధేయకూడదు. అరే ఆశ్చర్యంగా ఉంటుంది, శ్రీశైలం అడవుల్లో కూడా వచ్చేసి అక్కడ కూడా ఇష్టం వచ్చినట్టు పిచ్చ పిచ్చ పేర్లు రాసేయటం. ఏం వేళకోవడం అనుకుంటున్నారా? అప్పుడు లోకాలన్నీ ఏమైపోతాయి? ఏ స్థలానికి ఎక్కడ ఏ మహిమ ఉన్నదో అక్కడ అదే జరగాలి. అంచేత వెర్రి వేషాలు వేసి ఆక్రమించేసామంటే, వాటిని కూడా డబ్బు కింద భావించామంటే ఆ దెబ్బతో లోకం అంతా డబ్బును వెలిగిపోతుంది. దాంతోపాటు మహానుభావులు కూడా వెళ్ళిపోతారు. ఈ వెళ్ళిపోయిన వాళ్ళ గురించి భయపడక్కర్లా. ఎందుకో తెలుసా? కేదారక్షేత్రంలో పవిత్ర గంగలో కొట్టుకుపోయిన వాళ్ళంతా కారణజన్ములు, వాళ్ళంతా కైలాసంలో ఈశ్వర సన్నిధానంలో ఉంటారని చెప్పారు. అక్కడ శరీరం విడిచిపెడితే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళో తెలిసిన, మనం కావాలంటే వెళ్ళి అక్కడ శరీరం విడిచిపెట్టండి చూద్దాం, మనం దూకినా చావురాదు. అలా వచ్చిందంటే ఎన్ని జన్మల పుణ్యమో వాళ్ళకుండి అక్కడికి వెళ్ళగలిగారన్నమాట. మీరు శ్రీశైలంలో ఆత్మహత్య చేసుకుంటే మోక్షం వస్తుందని చెప్పారు, కానీ మీరు దూకండి, దూకితే చావరు. శిఖర దర్శనం దగ్గర కొండ మీద నుంచి కిందకి దూకింది ఒక పాప, వెంటనే శివుడు వచ్చి రక్షించాడు. ఆ కథని సాయంత్రం మనం శ్రీశైల మహిమలో చెప్పుకుంటాం, ఒక చిన్న పాపని. అంచేత పరమేశ్వరుడు ఇక్కడ అకాలంలో చావనివాడు, మృత్యు వస్తే ఎలాగూ ఆగదు, అది వేరే విషయం. దివ్యక్షేత్రాలలో మరణం వల్ల మోక్షం వస్తుంది, అంత మాత్రం చేత మరణం రమ్మన్నారు. అది అక్కడ కాశీలో చచ్చిపోదామని వెళ్ళింది ఒక ఆవిడ, 40 ఏట వెళ్ళిందిట, 80 ఏళ్ళు అక్కడే ఉంది, అక్కడ చచ్చిపోతే మోక్షమని. 80 ఏళ్ళకు కూడా చావలేదు. ఇంతలో మనవరాలి పెళ్ళి అని విజయవాడలో నుంచి ఒక శుభలేఖ వచ్చింది. మనవరాలి దగ్గరకు వచ్చి అక్షతలు వేసి మళ్ళీ కాశీ పోదామని విజయవాడ వచ్చింది. కళ్యాణ మండపంలో కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయింది. కాశీలో 40 ఏళ్ళు ఉంటే రాలేదు చావు, కళ్యాణ మండపంలో కరెంటు షాక్తో బాత్రూములోనే చచ్చింది చివరి కావిడ. ఇదేం అతిశయోక్తి కాదు. కాబట్టి మనము కాశీలో మరణించాలని కోరినంత మాత్రం చేతనే కాశీలో పోయే యోగం రమ్మంటే రాదు. దాని వెనకాతలు ఎంత తపశ్శక్తి, ఎంత గురుకటాక్షం ఉండాలి. అంచేది ఎక్కడ ఎలా పోవాలంటే డ్రై రేస్, ఎందులోనో పడి చావలసిందే యోగం లేకపోతే. అందువల్ల పరమేశ్వరుడి యొక్క సన్నిధానంలో ఆయన దగ్గర అభ్రంకష శుభ్ర సముత్తుంగ భంగ మంగళ తరంగ గంగలో మందాకిరిలో శరీరం విడిచిపెట్టిన పుణ్యాత్ములు కైలాసానికే వెడతారు. అదిగో అక్కడ ఆవిడ లోకాలని స్తంభింపజేస్తోంది. ఆవిడకి ఆగ్రహం కలిగి ఆవిడ ఇంకాసేపు గాలి బిగబెడితే లోకాలు నశిస్తాయి, అది నాకు తెలుసు. కాబట్టి ఇక సమయం వచ్చింది, ఆవిడ దగ్గరికి వెడుతున్నాను. ఒక చిన్న కారణం ఉన్నది ఇంతకాలం ఆవిడ్ని పరీక్షించడానికి. మేమిద్దరం ఒకటే, మా ఇద్దరు ఆత్మలు ఒకటే, కానీ దక్షుడి కూతురుగా సతీ అనే పేరుతో పుట్టి నాకు భార్య అయినప్పుడు సతీదేవి దక్షయాగానికి వెడతాను అంది, నేను వద్దన్నాను. దక్షయాగానికి వెడితే ఆవిడ నాకు దూరం అయిపోతుందని నాకు తెలుసు, ఆవిడికి తెలుసు. అయినా నా మాట కాదని వెళ్ళింది, శరీరం విడిచిపెట్టింది. భర్త మాట కాదు అని, పరమేశ్వరుడి మాట కూడా కాదు అని యాగానికి వెళ్ళిన పాపానికి ప్రాయశ్చిత్తంగా ఇంతకాలం తపస్సు చేయవలసి వచ్చింది ఆవిడ కూడా. అంచేత 7 ఇంటికల్లా పురాణానికి రమ్మని గురువుగారు చెప్పారనుకో, రాలేదనుకోండి, ఇలా ప్రాయశ్చిత్తం ఎక్కడో చోట చేసుకోవాల్సిందే. అన్నిటికీ ప్రాయశ్చిత్తం చేసుకుంటే కానీ ఉండదు. అంచేత ప్రతిదానికి ఒక కార్యకారణ సంబంధం అంటారు, అందులోంచి బయట పెట్టేదే అమ్మవారు. కార్యకారణ నిర్ముక్త మళ్ళీ అమ్మని పట్టుకోవాల్సిందే. ఇప్పుడు నేను ఆవిడ ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి తపస్సు చేసేదాకా ఊరుకున్నాను, కానీ మళ్ళీ నేను వెళ్ళి ఆవిడ పట్టుకోవాల్సిందే. పట్టుకోకపోతే కార్యకారణ నిర్ముక్తురాలైన ఆవిడ అనుగ్రహం నాకు లేకపోతే నేను స్తంభించిపోతా అని వాళ్ళకి అభయం ఇచ్చి ఈశ్వరుడు అక్కడ మాయమయ్యాడు. తక్కన హిమాలయ పర్వతం దగ్గరికి వచ్చేశాడు. ఆ రోజు పార్వతీదేవి మళ్ళీ యథాప్రకారంగా చల్లని నీటిలో స్నానం చేసి జపానికి కూర్చోబోతోంది. జింక చర్మలు వేసుకుంది, జింక చర్మాలు నల్ల జింక చర్మం వేసుకుని కూర్చుని జపమాల చేత్తో పుచ్చుకుని జపం చెయ్యడానికి ఇక సిద్ధంగా ఉన్న సమయంలో ఒక 30 ఏళ్ళలోపు వయస్సుండే ఒక బ్రహ్మచారి గారు వచ్చారు. మంచి తెల్లని రంగుతో ఉన్నాడు, నల్లని జుట్టు ఆయనకు ఉంది, ఆ నల్లని జుట్టు కొసలు మాత్రం రాగి రంగులో ఉన్నాయి. అదే విచిత్రం, ఆయన దగ్గర మూలం నల్లగా ఉంది, ఈ అంచులు మాత్రం జుట్టు చివరి భాగం మాత్రం రాగి రంగులో ఉంటాయి ఆయనకి. అలాంటి వాడు విభూతి రేఖలు పోసుకున్నాడు, రుద్రాక్షలు వేసుకున్నాడు, బ్రహ్మచారి ఆయన. అటువంటి మహాత్ముడు వచ్చాడు. నిరంతరము పరబ్రహ్మానందము పొందే ఒకనొక యోగీశ్వరుడు లాంటి వాడు వచ్చాడనమాట. అజినాషాఢధరుండు. అజినము అంటే జింక చర్మము. ఆయన జింక చర్మం కట్టుకున్నట్ట, నల్ల జింక చర్మం. అది కూడా కృష్ణాజినం. అజినం అంటే జింక, కృష్ణాజినం అంటే నల్ల జింక. నల్ల జింక చర్మాన్ని ధరించాడు ఆయన. ప్రౌఢతర భాషాతి ప్రగల్భుండు. ఇంకా ఆయన మాట్లాడితే ఎవడైనా ఆ మాటకి లొంగవలసింది. గంభీరంగా మాట్లాడతాడు, ఆ మాటతో ఇతరులను ఆకట్టుకుంటాడు. ప్రగల్భత్వం అంటే ఏమిటనమాట, ఒక వ్యక్తి మాట్లాడుతుంటే ఆ వ్యక్తికి వ్యతిరేకంగా ఇంకొకటి మాట్లాడలేడు, దానికి ప్రాగల్భ్య వాక్కు అంటారు. శాస్త్రములు తెలిసిండి ఇతరులకు స్పష్టంగా అర్థమయ్యేలాగా నచ్చ చెప్పే రీతిలో మాట్లాడే వాక్కు ప్రగల్భ వాక్కు అన్నమాట.